సమస్త దేవతలు ఋషులు చేరిపోయారట. ఎందుకంటే ఇటువంటి గొప్ప సృష్టిక్రమం చెబుతూ ఉంటే మళ్ళీ వింటామో లేదో అని ఎక్కడెక్కడ వాళ్ళు పరిగెత్తుకు వచ్చేసారట. అంత శ్రద్ధాశక్తులు వచ్చేసి రహస్యంగా వినడం మొదలెట్టారు. కొందరు ఎదురుగుండా కూర్చున్నారు కొందరు. ఆ సమయంలో పరాశరుడి నాలుక మీద సరస్వతీదేవి వచ్చి వాలిందిట. ఈయన చేత ఆ రహస్యాలు చెప్పించడానికి, లేకపోతే మనిషి చెప్పలేడు కదా. అందుకని వాగ్దేవి లాస్య నర్తనం, వాగ్దేవి లాస్యం చేస్తుందట, నాలుక మీద తాండవం నృత్యం చేస్తున్నది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, శక్తయ సర్వభావానాం అచింత్య జ్ఞాన గోచరాః యతోతో బ్రహ్మణస్తాస్తు సర్వాద్యాభావశక్తయః భవంతి తపతాం శ్రేష్ఠ పావకస్య యథోష్ణత. నాయన, గొప్ప ప్రశ్న అడిగావు. ఈ జగత్తుల యొక్క పుట్టుక, ఉనికి, లయం, ఈ మూడింటిని అనువర్తింపచేసి ఆయా ధర్మాలు పరిణామక్రమంలో సహజంగానే ఏర్పడుతున్నాయి అని అనిపించటమే ఆ విష్ణువు యొక్క నిజ ప్రవృత్తి. భగవంతుడు నిజంగా వీడితో ఏ సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా నటింపజేస్తాడు. వేల మందితో కాపురం చేస్తున్నట్టు నటిస్తాడు, అదొక నాటకం. నాటకంలో నాయకుడు ఏం చేస్తాడంటే సంబంధం లేని ఒక స్త్రీతో భారీగా ప్రవర్తింపజేస్తాడు కాసేపు. నాటకం ఈ వేషం తీసేసాక ఆవిడ దారి ఆవిడదే, ఈయన దారి ఈయందే. భగవంతుడు కూడా అటువంటి నాటక సూత్రధారి, ఓ హీరో అన్నమాట ఆయన. తెల్లవారు లేస్తే హీరోలు ఎంతోమంది హీరోయిన్లతోటి నృత్యం చేస్తారు, అబ్బాయి ఇంటికి వెళ్ళాక ఆవిడ ఎవరో అసలు గుర్తే ఉండకపోవచ్చు కూడా. భగవంతుడు కూడా ఇన్ని లోకాలు సృష్టింపజేస్తూ సూత్రధారి అయి దేనితోటి సంబంధం లేకుండా ఉంటాడు. అందుకే కపట నాటక సూత్రధారి అన్నారు ఆయన్ని. అగ్నికి ఉష్ణం ఉంది, కానీ ఈ ఉష్ణం అగ్నికి మాత్రం ఉపయోగం లేదు. అగ్నిని కూడా వేడి తగిలింది అనుకోండి, అప్పుడు అగ్ని చచ్చిపోతాడు. అగ్ని యొక్క ఉష్ణం అందులోకి వెళ్ళిన వాడిని కాలుస్తుంది, కానీ అగ్నిని కాలుస్తుందా? కాల్చదు. అలా కాలిస్తే ఇంకేమన్నా ఉందా? మంచుకి శీతలత్వం ఉన్నది, ఆ శైత్యం మంచుని ఏం చేయదు. పాముకి విషం ఉంది, ఆ విషం కాటేస్తే ఎదుటివాడిని తప్పుతుంది, కానీ పాముని చంపింది అనుకోండి దాని విషం, ఆ పాము చచ్చిపోతుంది. పాములో ఉన్న విషం పామును ఏమీ చేయలేదు. అగ్నిలో ఉండే వేడి అగ్నిని ఏం చెయ్యదు. జలంలో ఉండే చల్లదనం జలాన్ని ఏం చెయ్యదు. వాయువులో ఉండే బలం వాయువుని ఏమీ చెయ్యలేదు. అలాగే జగన్నాథునికి కూడా ఈ జగత్ అటువంటిది. జగత్తంతా ఆయనలో ఉండే లక్షణమే, కానీ ఆయన్ని మాత్రం భక్షించేసే శక్తి లేదు. ఆయన అందువల్లే కావాలనుకున్నప్పుడు ఏర్పడుతున్నాడు, వద్దన్నప్పుడు లేకుండా ఉంటున్నాడు. ఆయనకు అతీతమైన శక్తి ఎందుకు వచ్చింది అంటే ఏ ఫలితాన్ని ఆయన పొందడు. మానవుడు ఉన్నాడంటే తీపి తింటే ఆ రుచిని అనుభవిస్తాడు, ఆయనకు ఆ రుచి లేదు. దానితోటి సంబంధం లేకుండా ఉండగలుగుతున్నాడు కనుక ఆయనకి ఏ శబ్దము కానీ, ఏ స్పర్శ కానీ, ఏ రూపం కానీ, ఏ రసం కానీ, ఏ గంధం కానీ వీటితో ఏ సంబంధం లేకుండా ఉంటుంది. దానికి కారణం అన్నీ ఆయనే గనక. అగ్నిలో ఉండే ఉష్ణం అగ్నిని ఏం చేయలేనట్టే ఆయనలోదే అగ్ని కనుక ఆయన అదేం చేయదు. అలాగే సమస్తము కూడా అదే భగవంతుని యొక్క విశేషం. అసలు నారాయణుడు అంటే అర్థం ఏమిటి? ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసో నవః అయనం తస్యతా పూర్వం తేన నారాయణ స్మృతః. నార అంటే నీరు, నార అంటే నీరు. నీటిలో ఉంటాడు కనుక భగవంతుడు, ఆయనకి నారాయణుడు. అయనము అంటే స్థానం, నీరే తన యొక్క నివాస స్థానముగా కలవాడు కనుక నారాయణుడు. ఓ సింతేనండి అంటే నారము అంటే ఇంకో అర్థం జ్ఞానం. జ్ఞానమే ఆయన నివాస స్థానం కాబట్టి నారాయణుడు అన్నారు. అలాంటి జ్ఞానప్రదాత్రుడైన ఆయన మరో కారణం చేత కూడా నారాయణుడయ్యాడు. నారము అంటే జీవి. ఈ ప్రాణులన్నీ కూడా ఆయన స్వరూపాలే, అన్ని ప్రాణులలో ఉన్నాడు కాబట్టి కూడా ఆయనని నారాయణుడు అన్నారు. అటువంటి భగవంతుడు ఈ ఆత్మ మహాకల్పం అతీతం కాగానే సృజన శక్తి మేల్కాంచగా బ్రహ్మను సృష్టించాడు, బ్రహ్మకి బ్రహ్మ పదవినిచ్చాడు, దాని ద్వారా సృష్టి చెయ్యి అన్నాడు. ఆ బ్రహ్మకి సృష్టి చేసేందుకు కొంతకాలం ఇచ్చారు. బ్రహ్మకు కూడా కాలం ఉంది, మనకు ఆయుర్దాయం ఎలా ఉందో ఆయనకు కూడా ఆయుర్దాయం ఉందిట. బ్రహ్మ యొక్క కాలం ఎంత, ఎంతకాలం బతుకుతాడు? కాష్ఠా పంచదశాఖ్యాత నిమేష ముని సత్తమ కాష్ఠా త్రింశత్ కళా త్రింశత్ కళా మౌహూర్తికో విధి. ఒక లఘువుని ఆ అన్నాం అనుకోండి, ఆ అనే కాలం ముందే దానికి ఒక నిమేషము అని పేరు, ఒక రెప్పపాటుకు కూడా నిమేషము అని పేరు. ఆ ఈ ఉ అనే ప్రత్యక్షములు పలకడానికి ఉపయోగించే కాలమునకు నిమేషము. ఇటువంటి నిమేషములు 15 నిమేషములైతే దానికి ఒక కాష్ఠ అని పేరు. గుర్తుపెట్టువంటి కాలం అంటే ఒక లఘువుని ఉచ్చరించే కాలమునకు నిమేషం. లఘు అంటే ఏమిటి? ఆ ఈ ఉ అనేటటువంటి పొట్టి అక్షరములు, ఇవి ఉచ్చరించే కాలం ఒక నిమేషం. ఇటువంటి నిమేషములు 15 అయితే ఒక కాష్ఠ, అటువంటి కాష్ఠలు 30 అయితే ఒక కళ, అటువంటివి 30 కళలైతే దానికి ఒక క్షణం. అంతేగాని క్షణం అంటే మనం అనుకున్నది కాదు, ఇటువంటి 12 క్షణములైతే ఒక ముహూర్తం, 30 ముహూర్తములైతే ఒక రాత్రి పగలు. 24 గంటల కాలానికి 30 ముహూర్తములు అంటారు. ఈ అహోరాత్రాలు అంటే 30 ముహూర్తముల కాలం ఉన్నదే, ఇటువంటివి పంచకమైతే దానికి ఆ దశ పంచక 15 అయితే ఒక పక్షం, 15 రాత్రింబవళ్ళైతే 15 రోజులైతే దానికి ఒక పక్షం. ఇటువంటి పక్షములు రెట్టింపు అంటే 2 అయితే ఒక మాసం, అంటే నెలకి 30 900 ముహూర్తములు ఉన్నాయి అదన్నమాట. అందుకే ముహూర్తానికి ముందు నుంచి కూడా మన వాళ్ళు కార్యక్రమం పెట్టడం రహస్య ముహూర్తం అంటే అంతకాలం అన్నమాట. ఇలాంటివి మాసములు 2 అయితే ఒక ఋతువు, 6 ఋతువులైతే ఒక సంవత్సరం. ఈ సంవత్సరానికి వెళ్ళి 3 ఋతువులు ఒక అయ్యను, ఉత్తరాయణం దక్షిణాయనం, వెరసి ఈ ఉత్తరాయణ దక్షిణాయనములు కలిస్తే ఒక సంవత్సరం. ఇది దేవతలకు ఒక రోజట, ఒక ఉత్తరాయణం ఒక దక్షిణాయనం కలిస్తే దేవతలకి ఒక అహోరాత్రం అన్నమాట, ఓ రాత్రి పగలు అవుతుంది. ఇక యుగములు 4 ఉన్నాయి. మొదటి యుగమునకు కృతయుగము అని పేరు. కృతయుగములో 17,28,000 సంవత్సరాల కాలము. కృతయుగం అంటే 17,28,000 సంవత్సరాలు. రెండవది త్రేతాయుగం. త్రేతాయుగమునకు 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగానికి 8,24,000 సంవత్సరాలు. కలియుగం ఉన్నది 4వది, 432,000. కలియుగానికి 432,000 కదా, దీన్ని 2తో గుణిస్తే ద్వాపరం, 3తో గుణిస్తే త్రేతాయుగం, 4తో గుణిస్తే కృతయుగం అన్నమాట అన్ని సంవత్సరాలు. అందుకే కలియుగం 432,000 తెలిస్తే దాని వరుసగా 2, 3, 4తో గుణించకపోతే ద్వాపర, త్రేతాయుగ, కృతయుగముల యొక్క ప్రమాణం వస్తుంది. ఈ 4 యుగాలు కూడా ఒక దివ్య యుగం అంటారు. ఒక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కలిస్తే మొత్తం కాలానికి ఈ 4 యుగాలు కలిస్తే ఒక దివ్య యుగము. ఈ దివ్య యుగమునకు 43,20,000 సంవత్సరాల కాలం పడుతుంది. 43,20,000 సంవత్సరాలు. ఇటువంటి యుగాలు ఎన్ని గడిస్తే, 1,000 యుగాలు గడిస్తే, 1,000 యుగాలు అంటే ఇటువంటివి 432 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అటువంటి పగళ్ళు ఎంత ప్రమాణము, మళ్ళీ అంతే రాత్రి, అంటే 432 కోట్ల సంవత్సరాలు ఒక పగలు, 432 కోట్ల సంవత్సరాలు ఒక రాత్రిని. ఇది ఆయనకి ఒక రోజు. అటువంటి ఒక రోజు గడిపిన ఆయనకి పితామహుడని పేరు. అది ఆయన ఆయుర్దాయం యొక్క లెవెలు ఊహించుకుంటే ఒకసారి తెలుస్తుంది మనకి అయోమయం. ఇంతటిది 4 ఏళ్ళు బతికే మనం ఓహోహోహో మేము గొప్పవాళ్ళం, అది ఇది ఎన్ని సాధించాం అని మేసం ఉంటే మేసం లేదా కందుమరు ఎగరేస్తాం. ఈ మన్వంతరములు 14 ఉన్నాయి. ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు రాజ్యపాలన చేస్తాడట. అందుకే బ్రహ్మణో దివసే బ్రహ్మన్ మనవస్తు చతుర్దశ భవంతి పరిమాణంచ తేషాం కాలకృతం శృణు. బ్రహ్మకు ఒక పగలు గడిచింది అనుకోండి, ఆ పగలు కాలంలో 14 మంది మనువులు వెళ్ళిపోతున్నారట. ఆశ్చర్యం, బ్రహ్మకు ఒక రోజు గడిచేసరికి 14 మంది మనువులు వెళ్ళిపోతున్నారు. ఆ మనువులు 14 మంది గడిచేటటువంటి కాలం 71 మహాయుగాలు అన్నారు. అతడు జీవించినంతకాలం దేవతలు, ఇంద్రుడు, మహామునులు వీళ్ళంతా అతడితో సమానంగా జీవిస్తారు. ఇంద్రుడు ఉన్నంతకాలం మనువు కూడా ఉంటాడన్నమాట. ఒక మనువు తనువు చాలించేసరికి మరో మనువు సిద్ధంగా వస్తాడు. ఒక మనువు వెళ్ళి మరొక మనువు వచ్చే కాలంలో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయమునకు మహాప్రళయము అంటారు. అంటే 71 యుగాలు పరిపాలన చేసి ఒక మనువు వెళ్ళిపోతే మళ్ళీ కొత్త మనువు వచ్చేటప్పుడు ప్రళయం. స్వయంభూ మనువు, స్వారోచిష మనువు ఇలాంటి మనువులు వెళ్ళారు. ఇప్పుడు 7వ మనువు, వైవస్వత మనువు కాలం నడుస్తోంది. ఇప్పటికీ 7 మహాప్రళయాలు గడిచాయన్నమాట ఈ మహాకల్పంలో. ఇటువంటి ఎన్ని గడిచాయో. అటువంటి మనువులు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ఆ ప్రళయం ఒక ఆదియుగ ప్రమాణ కాలం ఉంటుందట. ప్రళయకాలానికి ఎంత అంటే ఆదియుగం. ఆదియుగం అంటే ఏంటి? కృతయుగం. కృతయుగం ఎంతకాలము అంటే ఆ కృతయుగం 17,28,000 సంవత్సరాలు. అంతకాలం ప్రళయం ఉండిపోతుందిట, అంటే నీటితో నిండిపోతుంది సృష్టి అంతా ఒక మనువు నుంచి మరొక మనువుకి వచ్చేటప్పుడు. అప్పుడు పితామహుడికి మళ్ళీ నిద్రలోంచి వెలుగు వచ్చి పగలు సృష్టి చేస్తాడు, రాత్రి ప్రళయం కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా బ్రహ్మదేవుడు పగలు నిద్రపోయాడు, నిద్రపోయేసరికి మనువు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాత్రి నిద్ర, ఆ నిద్రకాలంలో ఈ ప్రళయం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన వెలుగు తెచ్చుకుంటాడు, మళ్ళీ సృష్టి చేస్తాడు. ఇలా బ్రహ్మదేవుడు పగలంతా సృష్టి చేసి మళ్ళీ నిద్రపోయే సమయానికి మొత్తం సృష్టి ప్రళయంలో నిండిపోతుంది. ఆ ప్రళయ వేళకి నైమిత్తిక కల్పము అని పేరు. బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయం ఈ ప్రాకృతిక ప్రళయం, దీనికి నైమిత్తిక కల్పము అని పేరు. ఇటువంటి 30 దినాలు పద్మగర్భుడికి ఒక నెలట. అటువంటి 12 నెలలైతే ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడు ఆయుర్దాయం. ఆ తర్వాత లెక్క కట్టుకుందాం వెళ్ళి మనం క్యాలిక్యులేటర్లు పెట్టుకుని. క్యాలిక్యులేటర్ల యొక్క డిజిట్స్ సరిపోవట, అంతటి మహత్తరమైన ఆయుర్దాయం బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడి ఆయుర్దాయం మొత్తం వెళ్ళిపోయాక ఒక కొత్త బ్రహ్మ రావాలి. ఈ కొత్త బ్రహ్మ వచ్చే కాలానికి మహాకల్పము అని పేరట. ఒక బ్రహ్మ యొక్క ఆయువు మహాకల్పం. ఇది పూర్వ అపర అని రెండు రకములు. పూర్వ మహాకల్పమునకు పద్మకల్పం అంటారు, రెండవ కల్పానికి వరాహకల్పం అంటారు. అలాంటి వరాహకల్పాలు కూడా మళ్ళీ చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్వేత వరాహకల్పంలో ఉన్నాం. ఈ కల్పం యొక్క ఆదిమ కాలంలో శ్రీమన్ నారాయణమూర్తితో సమానమైన దివ్య రూపంతో బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఇది కాలస్వరూపం స్థూలంగా అని వర్ణించగానే ఆశ్చర్యచకితుడయ్యాడు. సరే, బ్రహ్మదేవుడు పుట్టాడన్నో తామర పువ్వులోంచి సృష్టి ఎలా చేశాడు, భూమి ఎక్కడుందప్పుడు, ఈ విశేషాలు వివరాలు వివరించు, నేను వినాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి గురువు గారిని ఆ మైత్రేయుడు అడిగాడు. ఆ పరాశరుడు ఏం చెప్పాడో ఏమిటో రేపటి రోజు కార్యక్రమంలో మనం ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అవిద్యానామంతస్తిమిరపిచ నమః. మనం ఈ విష్ణు పురాణంలో శ్రీ మహావిష్ణువు రజోగుణంతో బ్రహ్మస్వరూపుడై, తమోగుణంతో రుద్రస్వరూపుడై, సత్వగుణ ప్రధానుడై విష్ణువుగా సృష్టి స్థితిలయాలు కొనసాగిస్తున్నాడు. అందులో కాల ప్రమాణం, బ్రహ్మ యొక్క ఆయువు ఎంతో చెప్పుకున్నాం. బ్రహ్మ యొక్క ఆయువులో సగభాగానికి పూర్వార్థమని మిగతాదానికి పరార్థమని, మొదటిదానిని పద్మకల్పమని రెండవ దానిని వరాహకల్పమని అంటారు. ఈ ప్రజాపతి స్వరూపుడైన బ్రహ్మదేవుడు ఎలా సృష్టి చేశాడో చెప్పుకుందాం. బ్రహ్మ రాత్రి కాగానే మెలకువ తెచ్చుకుంటాడు. మనం చెప్పుకున్నట్టుగా ఆయన పగటిపూట సృష్టి చేస్తాడు, ఆయన నిద్రకు ఉపక్రమిస్తే దానికి నైమిత్తిక ప్రళయము అని పేరు. అంటే మొత్తం ఈ చరాచర సృష్టి అంతా ప్రళయంలో నీటిలో కలిసిపోతుంది, మళ్ళీ ఆయనకి మెలకు వస్తుంది. మెలకు రాగానే భూమి ఏమయ్యింది అని వెతికేట. ఇటువంటి ప్రళయాలు నైమిత్తిక ప్రళయంలో భూమి సముద్రంలో కలిసిపోయి పాతాళానికి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఈయన మెలకు తెచ్చుకొని సృష్టి చేద్దామని చూస్తే భూమి కనిపించలేదు. అరే ఈ భూమి ఏమైపోయింది, దీన్ని ఎలా సృష్టి చేయాలి మళ్ళీ అనుకున్నట్టయిన. అలా అనుకుంటూ ఉంటే అప్పుడు ఒక తమాషా జరిగింది. బ్రహ్మ ఇక సృష్టి ఏం చేద్దాం, ఇక్కడ ఏమీ లేదు కదా అనుకుంటూ ఉండగా ఆయన మనస్సంకల్పంలోంచి దక్షుడు, మరీచి, అంగిరసుడు, సప్త ఋషులు పుట్టుకొచ్చారట. మహాతపశ్శాలులు వాళ్ళు 14 మంది పుట్టుకొచ్చారు అలాగా. వాళ్ళంతా ఆయనకు నమస్కారం చేసి పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్ర జలాల్లో తపస్సుకు ఉపక్రమించారట. ఒరే నాకు సృష్టికి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను, ఆ ఆలోచన సందర్భంలో మీరు పుట్టారు, పుట్టి నాకు సహకారం చేయడం మానేసి తపస్సు చేసుకుంటున్నారు, తండ్రికి తప సహాయం మానేసి సేవ చేయడం మాని, నాన్న మేము నీ సంకల్పం వల్ల నీ మనస్సులోంచి పుట్టిన వాళ్ళం, నీకేవైనా మా వల్ల ఉపకారం కావాలని అడగకుండా తపస్సు చేసుకుంటారా, మీ వల్ల నాకేం ఉపయోగం అనుకున్నట్టే. అయినా తండ్రి కనుక వాళ్ళ మీద కోపగించరా, వీళ్ళు తపస్సుకు పోయిన నాకు సహకారం చేసే కొడుకులు మళ్ళీ కావాలనుకున్నాడు. అప్పుడు ఆయన హృదయంలోంచి 4 పుట్టుకొచ్చారు. ఆ 4 కూడా ఈ చెయ్యి ఎంత ఉందో మనకి అంతంత ఉన్నారట పుట్టుకతో. వాళ్ళు ఎప్పుడు చూసినా అలాగే కనపడతారు, మహాజ్ఞానులు వాళ్ళు, సృష్టిలో అంత గొప్పవాళ్ళు లేరనిపించుకున్నారు. వాళ్ళనే సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అంటారు. ఈ 4 సనక సనందనాది మహర్షులు అంటారు. సప్త ఋషుల తరువాత పుట్టారు వీళ్ళు. బ్రహ్మ మనస్సులోంచి పుట్టారు గనుక బ్రహ్మ మానస పుత్రులు అన్నారు వీళ్ళని. వీళ్ళు పుట్టి తండ్రి నమస్కారం, ఏం చెయ్యమంటామని అడిగారట. ఒరే అబ్బాయి, మీలాంటి ప్రజల్ని సృష్టించాలనే కోరిక నాకున్నది. ఇంత పూర్వం 14 ప్రజాపతులు, సప్త ఋషులు వాళ్ళు పుట్టుకొచ్చారు, పుట్టి పుట్టగానే నన్ను అడగకుండా తపస్సుకు పోయారు, మీరు మంచివాళ్ళు గనక ఏం చెయ్యమంటావు తండ్రి అని అడిగారు. సృష్టి కొనసాగించడానికి నాకు మీ 4 సహాయపడండి అన్నట. ఏమి సహాయపడతాం తండ్రి, నీకంటే గొప్పవాడెవడు, నీ సంకల్ప బలం వల్ల జన్మించిన మేము నీకేం చేస్తాం, మమ్మల్ని కూడా ఈ సృష్టికి అతీతంగా బ్రహ్మచర్య వ్రతంతో హాయిగా తపస్సు చేసుకొని అని వెళ్ళిపోయారట. చచ్చ తండ్రి అజ్ఞని ధిక్కరించేశారని బాధపడ్డాడు. అయినా వాళ్ళని ఏమీ చెప్పించలేదట, చెప్పిస్తే వాళ్ళు అనవసరంగా వాళ్ళు శాశ్వతంగా లోకానికి నష్టం కలిగిస్తారు, అందుకని ఆగ్రహించి చెప్పించలేదు. ఎంత కోపం వచ్చినా జ్ఞాని అయిన వాడు ఆగ్రహించి చెప్పించకూడదు అంచేత మాట్లాడుకోరుకున్నట్ట. ఈ 4 తపస్సుకు వెళ్ళిపోయారు బ్రహ్మచర్య వ్రత దీక్షతో. చివరికి ఈ సృష్టి ఎలాగా, ఎవడు పుడితే వాడే తపస్సుకు పోతుంటే బ్రహ్మచర్య వ్రతంతో ఉంటే ఇక ఎలా కొనసాగుతుంది అని బెంగగలిగిందిట. అప్పుడు ఆయన ముక్కు పుటాల్లోంచి హృదయంలో ఉన్నటువంటి ఒక పురుషుడు బయటకు వచ్చాట. వాడు హృదయంలోంచే పుట్టాడు, కానీ బయటకు రావడం ముక్కుల్లోంచి వచ్చాడు. అదిగో ఆయనే నారద మహర్షి, ఆయన పుట్టాడు. పుట్టి పుట్టగానే ఇంకే అసలు ఏం మాట్లాడలా, నారాయణ నారాయణ అని గుట్టు, అసలు తండ్రితో లేదు, ఈ ప్రపంచంతో సంబంధం లేదు, కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోయాట. చివరికి ఈయన వల్ల ఉపయోగం లేకపోయింది ఆయనకి. అప్పుడుగా ఏమిటిది, నాలో ఏదైనా లోపం ఉన్నదా? నా సంకల్పం వల్ల జన్మించే ప్రతి ఒక్కడూ కూడా తపస్సుకు పోతున్నాడు, బ్రహ్మచర్యానికి పోతున్నాడు, ఏమీ అనుకున్నట్ట. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, భూమి లేకపోవటమే వీళ్ళందరికీ ఈ బుద్ధి కలగడానికి కారణమట. అసలు ఈ భూమి మీద ఉన్నవాడికి మాత్రమే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఈ లక్షణాలు వస్తాయి. అసలు భూమి లేనప్పుడు వీళ్ళంతా శూన్యంలో పుడుతుంటే ఇంక వీళ్ళకి ఊహలు ఎక్కడుంటాయి? అన్నిటికీ ప్రధానమైనది, ఊహాపోహలకు ప్రధానమైనది ఈ భూమి. భూమి మీద చచ్చిపోయిన తర్వాత ఇక మనకి ఎవరితో సంబంధం? పగ లేదు, ప్రేమ లేదు, అతీతం అన్నిటికీ. బతికున్న నాలుగు రోజులు కొట్టుకోవడం, తిట్టుకోవడం, తిట్టుకుంటున్నాం. తొంసుంట అంటే తొంసుంట అనుకుంటున్నాం. ఒక్కసారి హంస లేచిపోయింది, ఆ తర్వాత వీడికి ఎవరితో వైరం ఉంది? భూమి ఈ నేల మీద పుడితే భగవంతుడికి కూడా కోపం వస్తుందిటండి, అది రహస్యం. ఇంకా ఎంత గొప్పతనం అంటే, సాక్షాత్తు పురుషోత్తముడు పరబ్రహ్మ పుట్టుక లేని వాడి భూమి మీద పుడితే వాడికి కూడా చావు వస్తుంది. అది భూమి యొక్క లక్షణం, ఈ పృథివీ యొక్క గంధ లక్షణం అది. కాబట్టి వీళ్ళందరూ శూన్యంలో పుట్టారు, అందువల్లే బ్రహ్మచర్య వ్రతం పుచ్చుకుని పోయారు. ఇప్పుడు భూమి లేకపోవటమే సృష్టి సాగకపోవడానికి గల కారణం, కాబట్టి భూమిని వెతుకుదాం అనుకున్నట్టు ఆయన. ఈ భూమి ఎక్కడున్నది అనుకున్నాడు. అలా అనుకున్న బ్రహ్మదేవుడికి ఎక్కడ భూమి కనిపించటంలా, నైమిత్తిక ప్రళయం అయిన కారణం చేత భూమి అంతా పాతాళంలో, సముద్రంలో ఉంది. ఆయన అనుకున్నట్టు ఊహతోటి అనుమానాత్ తదుద్ధార్థం కర్తుకామ ప్రజాపతి తోయాంతస్థాం మహిం జ్ఞాత్వా జగత్యేకార్ణవీకృతే. అహో, ఈ చరాచరమైన ఏ ప్రదేశం చూసినా అంత నీరు తప్ప మరొకటి లేదు కదా, ఒకే మహాసముద్రం, ఏక సముద్రం. ఈ సముద్రం యొక్క అడుగున జలములలో ఎక్కడో ఉండి ఉంటుంది భూమి అని ఒక అనుమానం వచ్చిందిట. అనుమానమే, కరెక్ట్గా తెలియదు ఆయనకి భూమి ఎక్కడుందో, కానీ అనుమానం కలిగింది. ఈ సముద్ర జలముల అడుగున బహుశా భూమి ఉండి ఉండవచ్చును. అనుమానం కలిగితేనేగా మనిషి ప్రయత్నం చేస్తాడు. ఫలానా చోట ఫలానా వస్తువు ఉంటుందేమో అనుకుంటే బయలుదేరి వెతుకుతాడు. కాబట్టి అనుమానంలోంచి ప్రతి వాడికి జ్ఞానం పుడుతుంది. అందుకే శిష్యులు గొప్పవాళ్ళు కావాలి అంటే వాళ్ళకి సందేహం కలగాలి. సందేహం కలగడం తప్పు లేదట. ఈ సందేహం తీర్చుకోకుండా లోపల లోపల దాచుకుంటే తప్పు, తప్ప సందేహం ప్రతి వాడికి కలిగి తీరాలి. ఆ సందేహం కలిగినప్పుడు తీర్చుకోవడానికి తగిన వ్యక్తి దొరికితే ప్రయత్నం చేయాలి. అంతేగాని పిచ్చి పిచ్చి సందేహాలు ఉండకూడదు. మేస్టార్ అండి, ఒక్కొక్కటి ఫోన్ చేస్తాడు అర్ధరాత్రి 12:00 or 11:00. ఇప్పుడు నేనండి మేడమెట్ల నుంచి ఎడం వైపు దిగితే మంచిదా అండి, కుడి వైపు దిగితే మంచిదా అండి? ఎటు దిగినా పర్లా, పడకుండా దిగితే మంచిది. అవి కాదు సందేహం అంటే, కాస్త ఉత్తమమైన సందేహాలు. ప్రతి చిన్నది శంకించకూడదు. ఒక ఆయన అడిగేట, కుక్క ఎదురొచ్చిందండి నేను అలా బయటికి ఎడుతూ అంటే, అది ఎడమ నుంచి ఎదురొస్తే మంచిదా, కుడి నుంచి ఎదురొస్తే మంచిదా అని. కరవకుండా ఎదురొచ్చి పెడితే మంచిది నాయన, అదే మంచి చెప్పను. అంచేత మంచి అనుమానముతో జ్ఞానము ఆరంభింపబడుతుంది. బ్రహ్మకి కూడా ఈ భూమి సముద్ర జలములలో ఉంటుందేమో అనే అనుమానం కలిగి అక్కడ నుంచి అనుమానాన్ని తీర్చుకుందాం అనుకున్నట. సముద్ర జలాల్లో వెతకాలి అంటే బ్రహ్మ యొక్క ఈ నాలుగు ముఖాల రూపం పనికిరాదు, అన్నిటికీ ఒకే రూపం పనికిరాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ నీళ్లు ఎలా వెతుకుదాం? ఎక్కడో అతి గంభీరమైన, లోతైన, విస్తీర్ణమైన, ఎటు చూచినా జలం తప్ప మరొకటి లేని ఈ ప్రదేశంలో భూమిని ఎక్కడని వెతికి పట్టుకుంటాను అనుకుంటూ ఉండగా అప్పుడు ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన జరిగిందట. ఆయన ముక్కు రంధ్రాల్లోంచి ఇంత బొటన వేలంత ఒక ఆకారం బయటకు వచ్చిందిట. ఆ బొటన వేలంత ఆకారం తెల్లని పంది, శ్వేత వరాహము సంస్కృతంలో, తెల్లని వరాహం బయటకు వచ్చిందిట, బొటన వేలంతే ఉంది. ఉష్ గుల్లి పంది వలె బయటకు వచ్చింది అనుకున్నాడు ఈయన. ముచ్చటగా ఉంది, అందంగా ఉంది, తెల్లగా రెపరెపలాడుతున్నాయి రామములు. ఆ చిన్న వరాహానికి ఇంతింతి బుల్లి బుల్లి దంతాలు, కోరలున్నాయట. ఆశ్చర్యకరంగా బొటన వేలంత ఆ వరాహము కొద్ది నిమిషాలలో బ్రహ్మాండం నిండిపోయినట్టే పెరిగిపోయింది, వేద్ధాకారం ధరించిందిట. అదే శ్రీ మహావిష్ణువు యొక్క మహాలీల, శ్వేతవరాహమూర్తి. ఆయన యొక్క కల్పమే ఇది. అందుకే మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడు శ్వేతవరాహ కల్పే ఆ స్వామి పైకి తీసుకొచ్చాడు భూమిని. అందువల్ల ఆయన పేరు మీద ఈ కల్పమునకు శ్వేతవరాహ కల్పము అని పేరు వచ్చింది. ఆయన తీసుకు రాకపోతే నో భూమి, మీరెవరూ లేరు, మేనల్లో సహస్రావధానం లేదు. కాబట్టి ఇదంతా జరిగించిన వాడు ఆ శ్వేతవరాహమూర్తి అన్నమాట. ఆయన పుట్టుకొచ్చి బొటన వేలంత పుట్టి బ్రహ్మాండం అంత పెరిగాడు. అలా పెరిగి చూస్తూ ఉండగా ఆయన శరీరం ఇలా అన్నట్ట, ఒకసారి జాడించేట. వేద యజ్ఞమయం రూపం అశేష జగత స్థిత స్థిత స్థిరాత్మా సర్వాత్మా పరమాత్మా ప్రజాపతి జనలోకగతై సిద్ధై సనకాద్యై అభిష్ట ప్రవివేశ తదాతోయం ఆత్మాధారో ధరాధర. ఆ మహాస్వరూపుడు వేద యజ్ఞమయ శరీరుడట. ఆయన శరీరం ఏమిటి? ఆ తెల్లని శరీరం, అది మామూలు శరీరం కాదు, మంది మట్టి శరీరం, భూమితో చెయ్యబడింది, మృణ్మయం, అది చిన్మయం, వేదమయమట, యజ్ఞమయమట. అందుకని వేద యజ్ఞ వరాహమూర్తి అన్నారు. ఆ వేద యజ్ఞ వరాహమూర్తి పుట్టి పెరిగి ఇలా రామములు శరీరం జాడిస్తే సామవేద స్వరం పుట్టిందట, ఓంకారం పుట్టిందట, సరిగమ పదని స్వరాలు పుట్టేట. అందులోంచి ఆ నాదం మహామధురంగా ఉందట, అంత పవిత్రమైన నాదం ఆ శరీరము యొక్క జాడింపులోంచి పుట్టింది, ఆ వరాహమూర్తి శరీరం నుంచి. ఆయన సంపూర్ణ జగత్తు యొక్క స్థితికి మూలకారకుడు. ఈ జగత్తంతా ఇలా ఉద్ధరింపబడుతున్నదంటే ఆ పురుషోత్తముడు కారణం. ఆయన తత్పరుడు, మనలో ఉండే అంతరాత్మ, స్థిరాత్ముడు, పరమాత్ముడు. ఆయనే ప్రజాపతి, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే రుద్రుడు. ఈ భూమండలం మొత్తాన్ని వెతకడం కోసం ఎక్కడుందో దాన్ని పైకి తీసుకొచ్చి ఇంత సృష్టి మళ్ళీ బ్రహ్మచేత చేయించడం కోసం ఆ పురుషోత్తముడు వరాహమూర్తి పుట్టాడు. అప్పుడు ఆయన్ని నీళ్ళల్లోకి దూకబోతున్నాయన్ని వరస పెట్టి సనక సనందనాది మహర్షులు స్తోత్రం చేశారట. మహానుభావ, ఎక్కడున్నావు ఇంతకాలం? ఇప్పుడు భూమండలాన్ని ఉద్ధరించడానికి జలంలోకి వెడుతున్నావా? మేము బ్రహ్మ యొక్క మనస్సంకల్పంతో జన్మించి తపస్సు చేసుకుంటున్నాం బ్రహ్మచర్య వ్రతంతో. ఆ వ్రతానికి దీక్షా ఫలితంగా నువ్వు ఆవిర్భవించి దర్శనమిచ్చావా తండ్రి? కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన యోగేశ్వరేశ్వరులకు నీ దర్శనం లభించదట. కానీ ఈ సృష్టి ఆరంభ స్థితిలో మా పూర్వజన్మ సుకృతం వల్ల నిన్ను చూచాం అని ఆ సనక సనందనాది మహర్షులు యోగిరాజేశ్వరుడైన ఆ పరమాత్ముడి యజ్ఞవరాహమూర్తిని స్తుతించారు. అప్పుడు ఆయన ఎవరి యొక్క స్తోత్రాలు వినలేదు, పట్టించుకోవటంలా, ఏ పని మీద ఉందాలో ఆ పని మీదే ఉన్నాడు. అప్పుడు పొగడ్తలకు లొంగుతాడు ఆయన, అందుకని అవి పట్టించుకోకుండా పాతాళానికి వెళ్ళిపోయాట. పాతాళానికి వెతికితే అక్కడ కనపడింది. చాలా కాలం నుంచి నీళ్లలో తడిసిపోయి పైకి రాలేక తన శక్తి చాలక స్త్రీ రూపం ధరించి ఉన్నది భూదేవి. ఏడుస్తూ ఉన్నదట, నాకెవడు దిక్కు, ఈ నీళ్లలో ఉప్పు నీటిలో తడిసిపోయాను, ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. ఉప్పు నీటిలో ఎక్కువసేపు స్నానం చేస్తే మనకే చిరాకెత్తుతుంది. అమ్మవారికి భూదేవికి కూడా బాధగానే ఉందిట. ఇది నా స్వామి ఏడి విష్ణువు అనుకుంటుంది. అటువంటి ఆవిడికి ఈ వరాహమూర్తి దర్శనమిచ్చాడు. నిరీక్షితం తదా దేవి పాతాల తలమాగతం తుష్టావ ప్రణతా భూత్వా భక్తి నమ్ర వసుంధర. ఆ వసుంధర భూదేవి ఆ పరమాత్ముడిని చూచి, పాతాళం దాకా తనని రక్షించడం కోసం వచ్చిన స్వామిని చూచి పులకించిపోయింది. భక్తితో నమస్కారం చేసింది. అతి వినమ్రంగా ఇలా స్తోత్రం చేసిందిట, ఈ ఘట్టం భవరోగాలన్నీ తొలగిస్తుంది అన్నారు. మానవుడు పుట్టాక అనేకమైన కష్టాలు ఉంటాయి, ఒకటి రెండు కాదు చి, అటువంటి కష్టములు తుచ్చి కష్టములన్నీ కూడా ఈ పవిత్ర స్తోత్రం తొలగిస్తుంది. అందుకని ఇది ఉత్తమోత్తమైన ఘట్టం, సృష్టి యొక్క ఆరంభ ఘట్టం అన్నమాట. ఆ తల్లి పృథివీ తనని రక్షించడానికి వచ్చిన ఆ భగవంతుడిని ఇలా స్తోత్రం చేసిందిట. నమస్తే పుండరీకాక్ష శంఖ చక్ర గదాధర మాముద్ధరాస్మదాద్యత్వం త్వత్తోహం పూర్వముత్థిత త్వయాహం ఉద్ధృతా పూర్వం త్వన్మయాహం జనార్దన తథాన్యాని చ భూతాని గగనాదీన్యశేషతః నమస్తే పరమాత్మాత్మన్ పురుషాత్మన్ నమోస్తుతే ప్రధాన వ్యక్తభూతాయ కాలభూతాయతే నమః. ఓ పరమేశ్వర జగన్నాథ, శంఖ చక్ర గద పద్మధారి పుండరీకాక్ష, తామర పువ్వుల్లాంటి నీ కళ్ళు, తెల్లని ఆ దివ్యమైన శరీరము, ఆ పవిత్రమైన తేజస్సు నన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి. అహో, లోకాలను ఉద్ధరించే నీకు నమస్కారం. ఈ పాతాళ లోకం నుంచి నన్ను పైకి తీసుకురా. పాతాళము అంటే అజ్ఞానము అర్థం. అంతరార్థంలో అజ్ఞానం నుంచి జీవిని పైకి తీసుకురావటమే ఈ భూమిని పాతాళం నుంచి నీటి పైకి తీసుకురావటం అని అర్థం అంతరార్థంలో. అందువల్ల ఈ పాతాళ తలం నుంచి, ఈ అజ్ఞాన కోపం నుంచి నన్ను పైకి ఉద్ధరించు స్వామి. పూర్వకాలంలో నీ నుంచి నేను ఆవిర్భవించాను, నీవే నన్ను తయారు చేశావు. మధుక ఇటుకుల తలలు నరికినప్పుడు ఆ తలలు అతుక్కుని ఒకప్పుడు నేను ఆవిర్భవించాను. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా నీ ధర్మమానని ఆవిర్భవిస్తూ మళ్ళీ పైకి తీసుకురాగబడుతున్నాను. అటువంటి నేను గడచినటువంటి కల్పంలో ఈ సముద్ర జలంలో నిమగ్నురాలనై ఉన్నాను. అటువంటి నన్ను జనార్దన పైకి తీసుకురా. ఎంతో పూర్వం ఎన్నో మార్లు ధరించావు, ఇప్పుడు కూడా నన్ను అనుగ్రహించు. ఆకాశము, తక్కిన భూతములు అన్నీ నీ శరీరం నుంచి వచ్చాయి, అన్నీ పైన ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కటి తప్ప, పంచభూతములలో భూమి తప్ప తక్కినవన్నీ పైకి వచ్చేసి ఉన్నాయి, ఇక నన్ను కూడా రక్షించు. హే పరమాత్మ స్వరూప, పురుషోత్తముడు అంటే నీవే. తక్కిన వాళ్ళందరూ భూలోకంలో మానవులందరూ మేము పురుషులం అంటారు. పేరుకు వీళ్ళు పురుషులు, వీళ్ళంతా స్త్రీ స్వరూపాలే తప్ప పురుషుడంటే నీ ఒక్కడవే. అంచేత అటువంటి మహాపురుషోత్తముడవైన నీకు నమస్కారం. తక్కిన వాళ్ళు పై పైన పురుషులుగా కనపడుతున్నారు, అంతర్లో ప్రతి ఒక్కడూ స్త్రీ స్వరూపమే. జీవులందరూ స్త్రీలు, పరమాత్ముడవైన నీవు పురుషుడవు. ఈ స్త్రీ స్వరూపులైన ప్రతి జీవులు కూడా పరమాత్ముడవైన నిన్ను పొందడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. ఈ ఆధ్యాత్మిక సాధనలో అజ్ఞాని అయిన వాడు మాత్రమే దుఃఖం చెందుతాడు, జ్ఞాని అయినటువంటి వాడు ఏ పరిస్థితుల్లోనూ దుఃఖమును చెందడు. అటువంటి దుఃఖ విదూరుడవైన నీకు నమస్కారం. ఓ పరమాత్మ, నువ్వు ప్రధాన స్వరూపుడవు, అంటే కారణస్వరూపుడివి. ఈ సృష్టిలో ఏ కారణం అయినా నీవే. ఇక వ్యక్తస్వరూపుడు అంటే కార్యము నీవే. ఒక కార్యం జరిగింది అంటే అది నువ్వే, ఆ కార్యములకు గల కారణము నీవే. ఈ రెండూ కూడా నీవే. అటువంటి నీకు నమస్కారం. నీవు కాలభూతాయతే నమః, కాలస్వరూపుడు. కాలస్వరూపంతో భూతకాలం, భవిష్యకాలం, వర్తమాన కాలం మూడు నడుపుతున్నావు. ఏ రోజుకా రోజు రాత్రి పగలు అనే పేరుతోటి దినములు గడిపిస్తున్నావు, సంవత్సరాలు గడుపుతున్నావు, యుగాలు గడుస్తున్నాయి. ఈ మహాకాలస్వరూపం నీది. సృష్టి యొక్క ఆకారంలో కాలస్వరూపంలో మార్పులు వస్తాయి, మళ్ళీ తిరిగి అదే సృష్టి వస్తూ ఉంటుంది. నీకు మాత్రం కాలం అతీతం, ఎంచేటట్టు నువ్వే కాలానివి కనుక నీవెంతకాలమైనా అలాగే ఉంటావు. నీవు కాలాతీతుడవు, నీవే కాలస్వరూపుడవు. భూలోకము మొదలైన లోకాల్లో ఉండే వాళ్ళని మాత్రం కాలములకు అనుగుణంగా మార్పులు తీసుకొస్తూ ఉంటావు. ఓ మహాప్రభో, త్వం కర్త సర్వభూతానాం, త్వం పాత, త్వం వినాశకృతు సర్గాదిషు ప్రభో బ్రహ్మ విష్ణురుద్రాత్మరూపతృకు. ఎంత గొప్ప శ్లోకం చెప్పాడు చూడండి. అన్నిటికీ కర్తవు నువ్వు. నీవు కర్తవైతే అజ్ఞాని అయిన మానవుడు తాను కర్తను అనుకుంటాడు. అయ్యో, ఒక్క సంవత్సరం ముందు పుట్టుంటే నాకు ఐశ్వర్యం వచ్చును అంటాడు ఒకడు. ఒక్క 2 నిమిషములు ముందు పుడితే ఈ జాతక చక్రం మారును అంటాడు మరొకడు. ఇలా చేయడం మొదలు అలా చేస్తుంటే ఆ రోజున ఇంకా నా జీవితం బాగుండునంటున్నాడు మరొకడు. ఇదంతా అజ్ఞాన లక్షణం అట. నువ్వు కర్తవైతే వీడెవడు చేయడానికి? నీవు కాలస్వరూపుడవై ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా నడుపుతూ ఉంటావు. జ్ఞాన దృష్టితో ఆలోచిస్తే ఒక కార్యం జరిగిందా, ఆ కార్యమునకు గల కారణము రెండు నీవు. అయ్యయ్యో, ఇలా ఎందుకు చేశానబ్బా అనుకున్నాడు. ఒకడు ఇంటిలోంచి బయటికి వెళ్ళాడు, వాడికి ప్రమాదం వచ్చింది, మృత్యువును పొందాడు, చచ్చిపోయాడు వాడు. అయ్యయ్యో, ఇంట్లో వాళ్ళు గొల్లులు వాలాడతారు, ఎందుకు వెళ్ళాడంటే ఒక్క 2 నిమిషాలు ఇంట్లో ఆగి ఉంటే వాడు బతికేవాడండి. ఆ 2 నిమిషాలు ఆగే యోగం లేదు, అదే కాలము యొక్క ప్రభావం. మృత్యువు బలవంతంగా తీసుకుపోతుంది ఆ 2 నిమిషాలు. ఒకవేళ 2 నిమిషాల ముందు వీడు వెళ్ళకపోయినా ఇంట్లో అయినా ఆ చావు తప్పదట. అది కాలము యొక్క లక్షణం. ఈ కాలమును తప్పించుకోలేని అజ్ఞాని, అయ్యో ఈ పోటీ ఇంట్లోకి వస్తే బాగుండు, అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గుమ్మం దగ్గర పడి ప్రాణం విడిచిపెట్టాడు అనుకుంటా. ఇదంతా మన యొక్క అజ్ఞాన లక్షణములు. ఎక్కడున్నా ఎట యవ్వానికి ఎన్నిరేల్ సుఖము కానీ దుఃఖములు కానీ ఒక్కట లాగొంగొనివచ్చు. ఎక్కడ ఎవడికి ఎన్ని రోజులు సుఖము, ఎన్ని రోజులు దుఃఖము, ఎక్కడ ఎవడికి ఎంతకాలము ఎవరితో బంధము, కొంతకాలం భార్య భర్త బంధం, కొంతకాలం పిల్లలతో బంధం, ఇవన్నీ కూడా ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి. కాలం తిరగానే పోతాడు. ఆనాడు ఎవడితో బంధం లేదు. వీడికి ఉండే బంధం ఒక్కటే ఒకటి ఉంటుందిట మరణానంతరం. ఆ ఒక్క బంధం కర్మ బంధం. ఇక్కడ వీడు చేసిన పుణ్యము కానీ పాపము కానీ ఈ ఫలితములు మాత్రం బంధములుగా కూడా వస్తాయి, తక్కిన బంధాలు రావు. అయ్యో 30 ఏళ్ల వయస్సులో పోయాడండి, ఆ భార్య గతేమిటి అంటే ఆ బంధం రాదు. 60 ఏళ్ల వయస్సులో పోయినా, 30 ఏళ్ల వయస్సులో పోయినా, అప్పుడే పుట్టిన పిల్లవాడు పోయినా, మధ్యలో నడుస్తూ పోయినా, ఏ బంధములు ఎవడిని అంటావు. చివరికి ఆ మనిషికి కూడా వచ్చేది సుఖ దుఃఖానుభవమైన కర్మబంధం మాత్రమే. అంచేత అన్నిటికీ మూలకర్తవు నువ్వు. బలవంతంగా తీసుకుపోయి ఈ కర్మ వాడిని అనుభవింపజేస్తుంది. కర్మ వల్ల వీడు కర్తవుతున్నాడు తప్ప మానవుడు ఇంకోటి కాదు. కాబట్టి ఒకడు 1 కోట్లు సంపాదించాడు. ఆ 1 కోట్లు సంపాదించడానికి ఆ కర్మబంధం, ఆ పూర్వజన్మ సుకృతమే కారణం. ఒకడు కటికదారిద్ర్యం అనుభవిస్తున్నాడు, అది వాడి కర్మబంధమే కారణం. ఒకడు మహాపండితుడు అవుతున్నాడు, అది కర్మబంధమే. ఒకడికి అసలు జీవితంలో అక్షరం అంటే రాదు, అది కర్మబంధమే. ఒక్కొక్కడికి ఘనకీర్తి వస్తోంది, అది కర్మబంధమే. ఒక్కొక్కడికి ఎప్పుడు అపకీర్తి, అది కర్మబంధమే. ఒక్కొక్కడు ఎంత గింజుకున్నా ఏ పని చేద్దామని ఆ పని అవ్వదు, అదీ కర్మబంధమే. ఒక్కడు ఏ కష్టము లేకుండా పనిలో విజయం పొందుతాడు, అది కర్మబంధమే. ఒక్కొక్క భార్య భర్తలు తెల్లారు లేస్తే రాత్రి పడుకునేదాకా తన్నుకుంటూనే ఉంటారు, ఇది కర్మబంధమే. ఒక్కొక్క చోట ఈ భర్త భార్య కాళ్ళకు నమస్కారం చేసి పూజ చేసి ఆవిడకి సేవ చేస్తూ ఉంటాడు, ఇదియూ కర్మబంధమే. ఇన్ని కర్మబంధములకు మూల కారణమైన ఏకైక కర్తవు నీవే. అంచేత త్వం కర్త సర్వభూతానాం, త్వం పాత, త్వం వినాశకృతు. ఈ భూతములకు కర్తవు, పుట్టించేవాడివి, వీళ్ళని పోషించేవాడివి, చివరికి వీళ్ళని నాశనం చేసేవాడివి, అన్నీ నువ్వే. ఒక్కొక్క సర్గలో ఒక్కొక్క రూపముతో నువ్వు ఈ సృష్టి స్థితి లయములు మూడి చేస్తున్నావు. మహాత్మా గోవింద చింత్య అచింత్యమాన మహామనీషి, నీకు నమస్కారం. నీవు భవతో యత్పరం తత్వం తన్న జానాతి కశ్చన
అవతారేషు యత్రోపం తదర్చంతి దివౌకసః.
నువ్వు పరతత్వ స్వరూపుడు. నీ పరతత్వం ఎంత గొప్పదంటే దేవతలు గ్రహించలేరు, బ్రహ్మే గ్రహించలేడు, బ్రహ్మ మానసపుత్రులు గ్రహించలేరు. అటువంటి నీవు ఉత్తమమైన కర్మాచరణం వల్ల దేవతలకు ఋషులకు తొందరగా దర్శనమిస్తున్నావు. అధమ కర్మాచరణ ఉండడం వల్ల మానవులకు తొందరగా లభించవు. అటువంటి నిన్ను అందరూ అర్చించవలసిందే. అజ్ఞానంతో నేను అర్చిస్తాను అన్నవాడు, అర్చించను నేను వ్యతిరేకిననేవాడు, ఇద్దరూ చివరికి మొట్టమొదటి నిన్ను తలుచుకునేవాడే. ఎందుకంటే భక్తుడు భక్తితో 10 సార్లే తొలుస్తాడు, కానీ నాస్తికుడు అనే పేరు పెట్టుకున్నవాడు ద్వేషం వల్ల ఆ దేవుడు లేడు దేవుడు లేడు అంటూ రోజుకు 100 సార్లు తొలుస్తాడు. కాబట్టి ద్వేషి అయిన వాడు ఎక్కువసార్లు తొలుస్తాడట భగవంతుడిని. అంచేత నీ భక్తులు భక్తులు కాని వాళ్ళు నిన్నే చేరుతున్నారు. అసలు ఒక ముక్కలో చెప్పాలంటే వైరముతో నిన్ను చేరినంత తొందరగా ప్రేమతో కూడా చేరలేరు అన్నాడు భగవంతుడిని. ఎవరికైనా అంతే. మనకు కూడా చూడండి, మన విరోధి మనకి బలి ఉపకారం చేస్తాడు. విరోధి 10 సార్లు తిట్టుకుంటాడు, ఆ తిట్టుకోవడంలో మన పేరు ఉచ్చరిస్తాడు. ప్రేమతో ఉన్నవాడు రోజుకు ఒకసారి ఆ పద్మాకర్ గారు మహాపండితుడు అని ఒక్కసారి అంటాడు ప్రేమ ఉన్నవాడు. కానీ ద్వేషి ఉన్నాడు అనుకోండి 10 సార్లు పళ్ళు నూరతాడు. ఆ నూరడంలో మన గురించి తలుచుకుంటాడ. తలుచుకోనటం వల్ల లాభం ఏమిటి అంటే మనకి సంబంధించిన కర్మదోషములన్నీ వాడు పట్టుకుపోతున్నాడు. భగవంతుడు కూడా ఇలాగే నిందిస్తున్నాడు కదా వీడు. నిందించడం వల్ల భగవంతుడి యొక్క కర్మదోషములు వాడు లాక్కుంటాడు. కానీ భగవంతుడిలో కర్మదోషములు ఉండవు కదా, అందువల్ల పుణ్యమే వాడికి వస్తుందిట. అది ఆశ్చర్యం. అందువల్ల నీ కోపం వస్తే తిట్టదలిస్తే భగవంతుడినే తిట్టు, కానీ బాబులు మానవుడిని తిట్టకూడదన్నారు. మహాజ్ఞానంలో గడిపోతే, పూర్తి జ్ఞానంలో గడిపోతే. ఎందుకంటే మామూలు మానవుడిని తిడితే వాడు చేసిన పాపాలు నీకు వస్తున్నాయి, కానీ దేవుణ్ణే 24 గంటలు తిట్టుకుంటున్నాడు అనుకోండి వీడు, ఆ రకంగా విష్ణువుని యొక్క శివుణ్ణో తలుచుకున్నాడు, ఆయన యొక్క రూపం వీడికి వచ్చేస్తుంది తెలియకుండా. హిరణ్యకశిపులుడు వంటి వాళ్ళంతా అలాగే మోక్షం చెందారు. అలాగని మీరు మాత్రం వెళ్ళి తిట్టకండి ఆయన్ని, భక్తులకు కలిగి నేను చెప్పేది నాస్తికులకి. అంచేత ఓ ప్రభో, ఏ రకముగా అయినా సరే నీ అర్చన జరుగుతూనే ఉన్నది సృష్టిలో మానవుల వల్ల. నీ అర్చన చెయ్యని వాడు ఒక్కడు కూడా లేడు. నీవు పరబ్రహ్మస్వరూపుడవు. ముముక్షుజనుడు అంటే మోక్షం పొందాలి అనుకున్నవాడు నీ రూపాన్ని ఒక్కసారి తెలుసుకుంటే మోక్షం పొందుతారు. అయినా వాసుదేవ అని ఒక్కసారి అన్నాక వాడికి మోక్షం రాకుండా ఎలా ఉంటుంది? మనస్ఫూర్తిగా అన్నారు వాళ్ళు, ఏదో ఊరికే ఊత పదం కింద అనకూడదు. ఎవడైతే బుద్ధ్యాచ యత్ పరిచ్ఛేద్యం తద్రూపమఖిలంతవ యచ్చిన్ మనసా గ్రాహ్యం యత్ గ్రాహ్యం చక్షురాధిపిహి. ఓ పరబ్రహ్మస్వరూపుడా, మనస్సులో సంకల్పం నిన్నే చెయ్యాలి, కళ్ళతో నిన్నే చూడాలి, ఇంద్రియములతో నిన్నే ఊహించాలి, బుద్ధితో నీ రూపాన్నే తలుచుకోవాలి. ఈ విధంగా మనస్సుతో ఇంద్రియములతో అన్ని విషయాలతోటి నిన్నే తలుచుకుంటూ వాసుదేవ అన్నవాడు వాడు తప్పనిసరిగా మోక్షం పొందుతాడు. మనస్సులో వాసుదేవ అంటూ బుద్ధి మాత్రం మరో చోటికి పెడుతూ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏ ఇంద్రియములకు ఆ ఇంద్రియములు ఆ పనులు చేసుకుంటూ పోతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల ఏ పని చేస్తున్నా ఆ పని యొక్క స్వరూపం నీవే. భార్యతో మాట్లాడుతున్నాడు, అది కూడా వాసుదేవ స్వరూపం అనుకోవాలి. అన్నం తింటున్నాడు, వాసుదేవ స్వరూపం అనుకోవాలి. ఇలా ఏ పని చేస్తున్నా అది భగవత్ స్వరూపంగా ఎవడు భావిస్తాడో అటువంటి వాడు మోక్షం పొందక ఏమవుతాడు? మోక్షం పొందడానికి ఇది ఒక్కటే మార్గం కదా. నేను మీ రూపాన్ని, నేను నిన్నే ఆశ్రయించుకుని ఉన్నా, నిన్నే శరణు కోరుతున్నాను. అందుకే నన్ను కూడా మాధవి అంటారు. భూదేవికి మాధవి అని పేరు. ఎందుకంటే మాధవుణ్ణే ఎప్పుడు ధ్యానం చేస్తుంది కాబట్టి. అందుకని ఓ స్వామి, మాధవీయం ఇది లోకోయం అభిధత్తే తతో హిమం. మాధవ 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 అని నిన్నే అనుకు తలుచుకుంటా, అందువల్ల నన్ను కూడా మాధవి అన్నారు. ఓ పరాపరస్వరూప, ఓ సంపూర్ణ జ్ఞానమయ, ఓ స్థూల శరీర, ఓ అవ్యయస్వరూప, నీకు జయంకలుగాక. ఓ అనంత అవ్యక్త వ్యక్తమయ ప్రభు, నీకు జయంకలుగుగాక. త్వం వేదాహత్వం తదంగాని త్వం యజ్ఞపురుషో హరే.
సూర్యాదయ గ్రహాః తారాః నక్షత్రాణి అఖిలం జగత్ మూర్తామూర్తం అదృశ్యం చ దృశ్యం చ పురుషోత్తమ యచ్చోక్తం యచ్చ నైవోక్తం మయాత్ర పరమేశ్వర తత్సర్వం త్వం నమస్తుభ్యం భూయో భూయో నమో నమః. ఓ ప్రభో, పరమ పుణ్యాత్ముడవైన నీవు యజ్ఞస్వరూపుడవు, యజ్ఞములో స్వాహ సహ నీవు, వశత్కారములు నీవు, ఓంకారము నీవు, ఆవాహనం చేసే అగ్నులు నీవు. ఓ హరి, వేదములు వేదాంగములు అన్నీ నీవే, యజ్ఞపురుషుడవు నీవు, సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు సంపూర్ణ జగత్తు నీవే. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, కనిపించి కనిపించకుండా ఉండే రూపం నీది, అందుకే మూర్త అమూర్త అన్నారు. మూర్తము ఒక ఆకారం ధరించి ఉన్నది, అమూర్తము ఏ ఆకారం లేనిది, రెండూ నీవే. దృశ్యాదృశ్యుడు, గోచరిస్తావు, కనులకు అగోచరంగా ఉంటావు, అటువంటి నీకు నమస్కారం. నేను నీ గురించి ఉన్నావు లేవు అనుకుంటూ ఇంతకాలం గడిపాను, ఉన్నావా లేదా ఉన్నావా లేదా, మళ్ళీ ఉంటే ఎందుకు రావు అని ఒకప్పుడు చూచి కూడా. ఇంత పూర్వం నేను నిన్ను ఎరుగుదును కదా, అయినా ఉన్నావా లేదని మళ్ళీ అనుమానం వచ్చింది. ఇదే లక్షణమట మానవుడికి కూడా, జీవికి కూడా. అప్పుడప్పుడు మనకు కొన్ని అనుభూతులు కలుగుతాయి. శుభం కలిగితే దేవుడు ఉన్నాడు, కష్టం వస్తే అసలు దేవుడు ఉన్నాడు లేడే ఉంటే ఎందుకంటే నాకు ఈ కష్టం అంటాం, ఇదో అజ్ఞానం. ఒక ఆయన అయితే దేవతలంతా నా మీద పగబట్టారు, అసలు వీడు దేవతలా, నాకు ఈ కష్టం వచ్చింది అంటాడు ఒక ఆయన. దేవతలు ఎందుకు పగబడతారు, వీడు చేసుకున్న కర్మయోగం అలా ఉన్నది. కాబట్టి ప్రతిదానికి కర్మయోగం మూల కారణం, దానికి భగవంతుడి బాధ్యుని చేస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే కర్మకు తగిన ఫలితం ఇస్తాడే కానీ కర్మ చెయ్యని వాడిని అనుగ్రహించడు. నువ్వు ఎంత నోచావో నీ కర్మయోగం ఎంతో అంతే తగిన ఫలితం ఇస్తాడు. అంతేగాని అరే నేను ఇలా చేస్తే బాగున్నాను అనుకున్నా నీ కర్మయోగంలోంచి నువ్వు బయటికి రాలేవు. అదిగో అటువంటి కర్మయోగం వల్ల నీవు ఉన్నావా లేదా అనుకుంటూ ఉన్నాను. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు నాకు అనుగ్రహించి నమస్కరించావు, అటువంటి నీకు నమస్కారం. ఒకసారి కాదు, భూయో భూయో నమో నమః, పదే పదే నమస్కరిస్తున్నాను. ఈ విధంగా భూదేవి ఆయనకి నమస్కరించగానే ఆ స్వామిట సామస్వరధ్వనిః శ్రీమాన్ జగర్జ పరిగర్ఘరం, ఓ గుర్గురస్వరం చేశాడు. పంది ఎలా అయితే గురుగురు ఉంటుందో అలాంటి గురుగురు శబ్దం చేశాట. కానీ ఆ గురుగురు స్వరం ఎలా ఉందిట, సామస్వరధ్వనిః, సామవేదం చదివినట్టు ఉందిట, అంత మధురంగా సంగీతం వెలిగించినట్టు ఉందిట. ఆ వరాహము యొక్క ఆది వరాహం, యజ్ఞవరాహం, శ్వేతవరాహం కనుక ఆ స్వరం కూడా మధురంగా ఉన్నది. అలా గురుగురు స్వరం చేసి ఆ తర్వాత వికసి చేరి ఈ ముట్టెతో పైకెత్తి కోరల యొక్క నిడుపు మీద నిలబెట్టాడట. ముట్టెతో పైకెత్తాడు, ఆ ముట్టె మించి మళ్ళీ భూమి కింద దారిపోకూడదు, ఏదో ఫుట్బాల్ దారిపోయినట్టుగా. అందుకని కోరలు పొడుగు చేసి ఇలా నిలబెట్టాట. కోరలకి ఈ ముట్టెకి మధ్యలో ఇమిడిపోయిందిట భూమి. అలా ఇమిడిన తర్వాత ఆయన మెల్లిగా ఈదుకుంటూ పైకి రావడం మొదలెట్టాట, నీళ్ళల్లోంచి పైకి వస్తున్నాడు. ఉత్తిష్టతాతేన ముఖానిలాహతం తత్సంభవాంభోజనలోక సంశ్రియాన్ ప్రక్షాలయామాసహితాన్ మహాద్యుతీన్ సనందనాదీనపకల్మషాన్ మునీన్. ఆ మహాస్వరూపుడు నీలమేఘ ఛాయ శరీరుడు తెల్లని వరాహ రూపంతో ప్రస్తుతం భూమిని పైకి తీసుకొస్తూ ఉంటే ఆయన ముఖం నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసములు వస్తున్నాయట. గాలి తీసుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు, ఉఫ్ ఉఫ్ అంటూ ఉంటే ఆ వరాహం ఆ పోత్కార ధ్వనికి ఆ నీళ్లు చల్ చల్లమని శబ్దంతో ఎగిరిపోతున్నాయి కరటాలతో, ఆ పోత్కారంతో. అలా నీళ్ల నుంచి బయటకు వచ్చాట, పైకి వచ్చి భూమిని ఆ కోరలతోటి నీటి పైభాగంలో నిలబెట్టాడు, తాను కూడా పైకి వచ్చి. అప్పుడు ఆయన ముక్కులోంచి వచ్చేటటువంటి ఆ గాలికి ఆ కుర్కుర ధ్వనికి భూమండలం
చుట్టూతా ఉండేటటువంటి ఆ నీరు అంతవరకు నీటిలో తడిసిందిగా మరే భూమి. ఆ నీళ్ళన్నీ జలజల జల రాలిపోయాడు కిందకి. బాగా నీళ్లలో తడిసి ఉన్నది. ఓ తువ్వాలు నీళ్లలో తడిస్తే ఆ తువ్వాలను తాడించగానే ఆ నీటి బిందువులు పక్కకి తల్లిపోతాయి. అలాగే ఈ భూమండలం పైకి తీసుకొచ్చాయినా ఉఫ్ఫరగానే మొత్తం నీటి మీద ఉండే నీరంతా పక్కకి పడిపోయిందిట. ఆ పైభాగం అంతా చక్కగా ఆరిపోయి నివాస యోగ్యం అయ్యిందిట. అప్పుడు ఆ ముక్కుల్లోంచి వచ్చే గాలి చుట్టూతో వ్యాపించింది. శబ్దాలు వస్తున్నాయి అందులోంచి రకరకాలు. ఆ శబ్దాలు విన్నారు. అంతవరకు నీటిపైనే ఉన్నారట. ఎవరు? సనక సనందనాథ మహర్షుడు. ఈయన నీళ్లలోకి వెళ్ళాడు. ఎప్పుడు భూమిని తీసుకొస్తాడా? అలా భూమిని పైకి తీసుకొస్తున్న దృశ్యం చూడడం మన భాగ్యం. భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడం కంటే భూమి నీళ్ళల్లోంచి పైకి వస్తున్న దృశ్యం చూడడం మరింత పుణ్యం. అందుకని ఈ భూమిని ఈ స్వామి ఎప్పుడు ఉద్ధరిస్తాడా, ఎప్పుడు పైకి తీసుకువస్తాడా, ఆ దృశ్యం కళ్ళారా చూద్దామా అని ఎదురు చూస్తున్నారు ఈ సనక సనందనాథులు. వాళ్ళు చూచారు. వాళ్ళు రెండు చేతులు జోడించారట. అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూచారట. ప్రయాంతి తోయాన్ని కురాగ్రవిక్షత రసాతలేధ కృత శబ్ద సంతతి శాసానిలాస్తాహ పరిత ప్రయాంతి సిద్ధే జనేయే నియత వసంతి. నీళ్లపైన దబదబ శబ్దం. ఈ కాళ్ళతో నీళ్లను కొట్టడం వల్ల ఆ నీళ్లు కెరటాలు కొట్టుకుంటూ పక్కకు వెళ్ళడం, ఆయన ముక్కుల్లో చూస్తున్న గాలి వల్ల చుట్టూత ఓ ప్రళయ అనిలం రావడం, ఇదంతా చూచి సిద్ధగణాలు కూడా వచ్చారట. జనలోకమును ఒక లోకం ఉంటుంది. ప్రళయకాలంలో ఈ జనలోకం మాత్రం ఏమీ కాదు. ఏంచేతంటే అది ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది. అటువంటి జనలోకంలో ఉండే సిద్ధులు కొందరు ఉంటారు. వీళ్ళకి నైమిత్తిక ప్రళయంలో చావు ఉండదు. వీళ్ళకి మహాప్రళయం వస్తేనే చావు. నైమిత్తిక ప్రళయంలో ఉండే ఈ సిద్ధులు కూడా ఈ శబ్దాలు విని బయటకు వచ్చారు. వాళ్ళంతా కూడా ఈ సనక సనందనాథులతో చేరారు. చేరి ఆ మహానుభావుని చూచారట. ఎంత అందంగా ఉన్నది వేదమయమైన శరీరము. ఈ వేదమయమైన శరీరంలో ఆ భూమండలాన్ని నిలబెట్టాడు అనుకున్నారు. రోమాంతరస్థాహ మునయస్తువంతి. క్రమేపీ సిద్ధులందరూ వచ్చి ఆయన రోమాలు ఉంటాయి కదా, ఒక్కొక్క రోమాన్ని ఒక్కొక్కళ్ళు ఆశ్రయించారట. ఒక్కొక్క వెంట్రుకను ఒక్కొక్కళ్ళు పట్టుకున్నారట ఆధారంగా. అక్కడికి వచ్చి ఆ రోమాంతర స్థితులైనటువంటి ఋషులందరూ ఆ భగవంతుడి ఇలా స్తోత్రం చేశారు. ఓ ప్రభో తం తుష్టువు స్తోష పరీత చేతస. మహాత్మా, నువ్వు ప్రతి వారికి ఆనందాన్ని కలిగించే రూపం ధరిస్తావు. ప్రతి వాడికి రూపం ఉండొచ్చు, కానీ ఆ రూపం అందరినీ ఆనంద పెట్టదు. అందంగా ఉండే ఒక స్త్రీ కొంతమందికి అందంగా కనిపించకపోవచ్చు. వికారంగా ఉండే వ్యక్తులు కూడా కొందరికి అందంగా కనిపించవచ్చు. కొందరికి అందం ఉంటుంది, కొందరికి అందంగా ఉండకపోవచ్చు. సృష్టిలో తక్కిన పదార్థాలు ప్రాణులు. కానీ నీ రూపం ఉన్నదే, నీ శత్రువు కూడా నువ్వు అందగాడివి కాదు అనలేడు. అటువంటి సుందరమైన ఆనందం కలిగించే శరీరం నీది. అటువంటి నీ శరీరానికి నమస్కారం అని వాళ్ళంతా స్తోత్రం వినయంగా చేస్తూ ఇంకా ఇలా అంటున్నారట. జయేశ్వరాణం పరమేశ కేశవ ప్రభో గదా శంకరాసి చక్రతృకు ప్రసూతి నాశ స్థితి హేతురీశ్వరః త్వమేవ నాన్యత్ పరమం చ యత్ పదం పాదేషు వేదాః తవ యోపదముష్ట్ర దంతేషు యజ్ఞాం చతయశ్చ వక్త్రే హుతాశ జిహ్వోసి తనూరుహాణి దర్భాహ ప్రభో యజ్ఞపుమాన్ స్తమేవ విలోచనే రాత్ర్యహ నీ మహాత్మన్ సర్వాశ్రయం బ్రహ్మపరం శిరాస్తే సూక్తాన్యశేషాణి సటాకలాపః ఘ్రాణం సమస్తాని హవీంషి దేవ. ఓ బ్రహ్మాది సమస్త దేవతలకు పరమేశ్వరుడు అయిన ఓ కేశవ అనంత, ఓ శంఖచక్ర గదాధర, ఓ ఖడ్గచక్రధారి ప్రభు, నీకు జయం కలుగుగాక. ఈ సంసారము అంటే ఈ చరాచరమైన జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి నాశనము ఈ మూటికి మూలకారకుడవైన నీకు నమస్కారం. నీవు ఈశ్వరుడు, పరమ పదస్వరూపుడవు. నీవే తప్ప ఈ సృష్టిలో నీవు కానిది అతిరిక్తమైనది మరొకటి లేదు. ఓ యోపరూపి అయినటువంటి కేశములు కల ప్రభు నీకు నమస్కారం అన్నారట. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞ పశువుని బంధించడానికి ఒక స్తంభాలు నాటుతారు. ఆ స్తంభానికి యోపస్తంభము అని పేరు. ఆ యోపస్తంభములే నీ రోమములు అన్నారు. యజ్ఞస్వరూపం అన్నమాట నీ శరీరం. అటువంటి నీకు నమస్కారం. నీవు యజ్ఞరూపుడు, నీవే జగన్నాథుడవు. నీ చరణాలలో 4 వేదాలు ఉన్నాయి. నీ 4 వేదములకు కూడా మూల కారణమైనటువంటి చరణములు 4 నమస్కారం. అంటే వరాహానికి 4 కాళ్ళు ఉంటాయిగా, 4 కాళ్ళు 4 వేదాలట. ఒక్కొక్క కాలు ఒక్కొక్క వేదమట. చతుర్వేదములు నీ పాదములు, అటువంటి నమస్కారం. నీ పళ్ళు ఉన్నాయి. నీ పళ్ళన్నీ కూడా యజ్ఞములలో ఉండే మంత్రస్వరూపాలు. నీ ముఖంలో ఈ యజ్ఞములో వేసేటటువంటి అగ్ని స్వరూపానికి ఆహుతి చేసే నేతి స్వరూపమే ఉన్నాయి, మరొకటి ఏం కాదు. ఇక నీ నాలుక ఉన్నది సాక్షాత్తు అగ్నిస్వరూపం. నీ రామములన్నీ అందులో వేసేటటువంటి చితుకులు కుసలు కూడా. ఓ మహాత్మ, రాత్రి పగలు నీ నేత్రాలు. రాత్రి పగలు నీ నేత్రాలు అంటే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. సూర్యచంద్రుడు నీ నేత్రాలు. ఆధారభూతమైన ఆకాశమే నీ రామములు. ఈ శిరస్సు మీద ఉండేటటువంటి జుట్టు. ఓ దేవ, సమస్తమైనటువంటి సూక్తములు ఉంటాయే వేదములలో, వాటిలో ఉండే సూక్తములు అవే నీ సటాకలాపాలు. ఇక సమస్తమైనటువంటి హవిస్సు నీ ప్రాణం. యజ్ఞంలో నెయ్యి పోస్తాం, ఆ హవిస్సు అంతా కూడా నీ ప్రాణస్వరూపం. ఓ ప్రభు, ఈ యజ్ఞంలో చదివే మంత్రం నువ్వు, తంత్రం నీవు. క్రతువు మంత్రము తంత్రము ధనములున్ కాలంబు దేశంబు దేవతయున్ వక్రులు మేదినీసురులు సర్వం బీవ. యజ్ఞం నువ్వు, యజ్ఞంలో చదివే మంత్రము నీవు, అందులో తయారు చేసే తంత్రము నీవు, ధనము నీవు, కాలము నీవు, దేశము నీవు, దేవతలు నీవు, అగ్నులు నీవు, బ్రాహ్మణోత్తముల పూజ చేయించేవాడు నీవు, సర్వము నీవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీవు కానిది అసలు ఈ సృష్టిలో మరొకటి లేదు. పదక్రమాక్రాంత భువం భవంతం ఆదిస్థితం చాక్షర విశ్వమూర్తే విశ్వస్య విద్మః పరమేశ్వరోసి ప్రసీద నాథోసి పరావరస్య. ఓ ప్రభో, నువ్వు అక్షరస్వరూపుడు, అంటే నాశనం లేనివాడి, విశ్వమూర్తివి. నీ పాదంతో ఒక్క తన్ను తన్నితే ఈ భూమండలం ఏమైపోతుందో ఎవడన్నా చెప్పగలడా? అటువంటి నీవు నన్ను అనుగ్రహించి ఈ ముట్టెతో పైకెత్తి తీసుకొచ్చావు అని భూదేవి కూడా తనను ఉద్ధరించావని నిన్నే ధ్యానం చేసింది. భూమిని నువ్వు ఎప్పుడు ఉద్ధరించవు, ఎప్పుడు ఉద్ధరిస్తూ ఉంటావు. నీ సంకల్ప బలం వల్లే ఈ భూమండలం పాతాళానికి పోయింది. మళ్ళీ నీ సంకల్ప బలంతో సృష్టి చేయాలనుకున్నావు, ఆ భూమి మళ్ళీ పైభాగానికి వచ్చింది. అటువంటి నీవు భూమిని ఉద్ధరించి ఋషులము సిద్ధులము అయిన మమ్మల్ని కూడా అనుగ్రహించు అని ఆ సిద్ధగణాలు ఆయన్ని పదే పదే ధ్యానం చేశారు. మహాత్మా, దంష్ట్రాగ్రవిన్యస్తమశేషమేతద్భూమండలన్నాథ విభావ్యతేతే. నీ దంష్టలు ఆ కోరల మీద ఈ భూమినే పడిపోకుండా నిలబెట్టావు. రాత్రి నిద్రపోయేటప్పుడు పొద్దున్నే లేవగానే ఎవడు వరాహస్వరూపమైన నీ యొక్క ఆ దంష్టలను కోరలను ధ్యానం చేస్తాడో వాడికి అశుభాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే అసలు ఈ సృష్టికి మూలభూతమైన భూమి ఆ కోరల మీద ఉన్నది. అటువంటి కోరలతో నిలబెట్టావు భూమిని. ఆ కోరలను ధ్యానం చేస్తే భూమినే నాశనం కాకుండా కాపాడిన నీ యొక్క కోరలు మానవుని కష్టాలు తొలగించి వాడికి ఆనందం కలిగిస్తాయి. అంచేత శయనించేటప్పుడు లేచేటప్పుడు నీ కోరలను తలుచుకున్న వాడికి అశుభం ఎక్కడుంటుంది? ఉండదుగాక ఉండదు. అది అత్యద్భుతమైన ఆ కోరలు. ఆ దివ్యమైన కోరలు, ఐశ్వర్యప్రదములు, జ్ఞానప్రదములు, ఆనందప్రదములు, సృష్టిలో సమస్తమైనవి కోరినవి ప్రసాదించగలిగేటటువంటి ఉత్తమోత్తమైన వస్తువులు, అటువంటి నీ దోష్ట్రలకు నమస్కారం చేస్తున్నాం. ఓ ప్రభో, ద్యావా పృథివ్యోహో అతుల ప్రభావ యదంతరం తద్వపుషా తవైవ వ్యాప్తం జగద్వ్యాప్తి సమర్థ దీప్తే హితాయ విశ్వస్య విభో భవత్వం. ఓ ప్రభో, అనుపమమైనది నీ ప్రభావం. నీ ప్రభావాన్ని దేంతో పోల్చగలం? సముద్రం పెద్దది అని చెప్పాలంటే సముద్రం పేరైకోనేరంత పెద్దదని ఎవడని చెబుతాడా? అజ్ఞాని చెబుతాడు అలాగా. ఇంచేదంటే ఇక సముద్రాన్ని పోల్చాలంటే సముద్రం తప్ప ఒకటి లేదు. అందుకే గగనే గగనాకారం, సాగర సాగరోపమహ, రామ రావణయోరి యుద్ధం రామ రావణయోరితి అని అనన్యాలంకారంలో చెప్తారు, అనన్వయాలంకారంలో. సముద్రం సముద్రంతోటే పోల్చాలి, ఇంక దేనితో పోల్చలేము. సముద్రం ఎంత పెద్దది? సముద్రం అంత పెద్దది అనాలి తప్ప గంగానది అంత పెద్దది ఎవడు చెప్పడు? తమిళేరు అంత పెద్దది అని. ఆకాశాన్ని పోల్చాలంటే ఆకాశం ఆకాశంతోటే పోల్చాలి, ఇంక దేనితో పోల్చకూడదు. ఆకాశం అండి, మాకున్న 200 గజాల స్థలం అంత పెద్దదండి అని ఎవడని అంటాడా? అండ రామరావణ యుద్ధాన్ని పోల్చాలంటే రామరావణ యుద్ధంతో పోల్చాలట, దాన్ని మరో దాంతో పోల్చలేమట. అలాగా నీ ప్రభావం ఉన్నది. అనుపమము అంటే దేనితోటి ఉపమించలేము, మరో దాంతో పోల్చలేము. నీ ప్రభావం ఏమిటి అంటే నీ ప్రభావమే. ఈ భూమి, ఈ ఆకాశం, ఈ సమస్తమైన సృష్టి నీ శరీరం. కాబట్టి ఇక ఎంత ఉన్నదంటే ఎవడేం చెప్పగలడు? చెప్పలేడు ఎవడో కూడా. ఓ ప్రభో, విశ్వమంతా వ్యాపించి ఉన్నావు కనుక నిన్ను విష్ణువు అన్నారు. విశ్వం వ్యాపతి ఇది విష్ణు. ఈ చరాచర జగత్తంతా నిండి ఉన్నవాడు విష్ణువు, అంతా వ్యాపించి ఉన్నవాడు ఇదే మహానుభవ. నీకు అనుగ్రహంతో, నీ అనుగ్రహంతో లోకానికి కళ్యాణం జరుగుతుంది. ఈ విశ్వమునకు కళ్యాణం చెయ్యండి. ఓ ప్రభు పరమేశ్వర, ఈ జగత్తంతా 3 రూపములతో ఉన్న నీవు, త్రిమూర్తిత్మకుడమైన నీవు సృష్టి స్థితి లయం చేస్తున్నావు. అజ్ఞానులైన వాళ్ళు నేను విష్ణువుని తప్ప ఇంకొకడిని పూజించనంటున్నాడు, ఇంకొక అజ్ఞాని నేను శివుణ్ణి తప్ప మరొకడిని చూడనంటాడు, మరొకడు నేను బ్రహ్మని తప్ప ముట్టుకోనంటాడు. వీళ్ళు గురు అజ్ఞానులు. ఎందుకంటే 3 ఉన్నది లోకం ఒకటే, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంతో ఉంటుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఎవడూ చెప్పలేడు. కాబట్టి నేను జీవితంలో మోక్షం పొందాలి అనుకున్నవాడు శివకేశవాది భేదం పెట్టుకోకూడదు. ఈ భేదం పాటించువాడు నశించిపోతాడు. ఈ భేదం పాటించకుండా సమస్తం ఒకటే సుమా అనుకున్నటువంటి వాడు జీవితంలో అత్యద్భుతమైన ఆనందాన్ని, కైవల్యాన్ని పొందగలుగుతాడు. ఓ ప్రభో, అజ్ఞానమనే అంధకారంలో మునిగి ఈ సృష్టిలో అనేక రూపములు ఉన్నాయి, అన్ని రూపములు ఒకటి కాదనుకుంటున్నాడు తప్ప సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ సృష్టిలో నీవు కానిది ఏమున్నది? అంతా ఒకటే. ఓ జగత్పతి, పరమార్థః త్వమేవ ఏకః నాన్యోస్తి జగతః పతే తవైష మహిమా యేన వ్యాప్తమేతచ్చరాచరం. ఓ జగత్పతి, పరమాత్మస్వరూపుడమైన సత్యమైన వస్తువు నీ. సత్యమేది? సత్యం బ్రహ్మ. మరి జగత్తు అది మిథ్య, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. జగత్తుని ఎందుకు విచ్చన్నారంటే స్థూల దృష్టితో ఈ జగత్ ఎప్పుడు ఒకే రూపంలో ఉండడం లేదు కనుక జగత్తుకు మార్పు ఉన్నది. కానీ సత్యమైన నీవు మాత్రం మార్పు చెందవు. జగత్తుకు మార్పు ఉందో లేదో మనకు తెలుస్తూనే ఉంది. మన కళ్ళెదురుగుండానే ఇంత పిల్లాడు కాస్త అలా అలా పాకుతున్నవాడు నిలబడుతున్నాడు, కాన్వెంట్ కడుతున్నాడు, మమ్మీ డాడీ అంటున్నాడు. కొద్ది రోజుల పైకి వీడిని మళ్ళీ డాడీ అనేవాడు వస్తున్నాడు. కొద్ది రోజులకి వీడు కాస్త తాత అవుతాడు. ఆ తర్వాత వన్సప్ అనే టైం ఉండేవాడిని గోడకు వెళ్ళాడబడుతున్నాడు ఫోటో రూపంలో. ఇదే జగత్తు యొక్క మార్పు అంటే. కాబట్టి జగత్తు మార్పుకు లోనవుతుంది కనుక మిథ్య అన్నారు, అంతకంటే ఏం లేదు. అంత మాత్రం చేత సూక్ష్మ దృష్టితో చూస్తే జగత్తు కూడా సత్యమే. ప్రభో, ఇదంతా నీ రూపమే, నీవు కానిది మరొకటి లేదు. నీ మహిమనే కొంతమంది మహామాయ అన్నారు. ఆ మాయ వల్ల జగత్తంతా ఇలా నడుస్తున్నది, జగత్తు నా అనే భ్రమ కలిగిస్తున్నది, జగత్తులో ఇది పర అనే భావం కలిగిస్తున్నది. స్వపరభేదమునకు మూల కారణం ఏమిటి అంటే మాయ. మాయ వల్లే వీడు నా కొడుకు, చిచ్చిచ్చి వీడు దుర్మార్గుడు, నాకు శత్రువు, వీడు మిత్రుడు, వీళ్ళు బంధువులు, వీళ్ళు అబంధువులు అనే భేదభావం కలగడం అంతా మహామాయా స్వరూపం. జ్ఞానికి మాత్రం సృష్టిలో అంతా ఒకే రకంగా కనపడుతుందట. అందుకే ఉత్తములైన సిద్ధ పురుషులకు యోగులకు జగత్తంతా ఒకే బ్రహ్మ పదార్థంగా కనపడడం వల్లే అందరినీ ప్రేమించగలుగుతున్నారు వాళ్ళు. మనం అందరినీ ప్రేమించలేక కొందరిని ద్వేషిస్తున్నాం, కొందరిని ప్రేమిస్తున్నాం, కొందరిని పూజిస్తున్నాం, కొందరిని తెగుడుతున్నాం. ఇవన్నిటి కారణం ఏమిటి? భేదభావం పోకపోవటం. అటువంటి భేదభావం తొలగాలి అంటే నీవు తప్ప ఈ సృష్టిలో మరొకటి ఏమున్నది, అంతా భగవత్ పదార్థమే సుమా అనే జ్ఞానమును జీవి పొందాలి. అలా పొందాలి అంటే నీ మహామాయని జయించాలి. నీ మాయ జయించాలి అంటే మళ్ళీ నిన్నే ఆశ్రయించాలి కదా ప్రభు. యతేతదృశ్యతే మూర్తం ఏతజ్ఞానాత్మనస్తవ భ్రాంతి జ్ఞానేన పశ్యంతి జగద్రూపమయోగినః. జ్ఞానస్వరూపమఖిలం జగదేతదబుద్ధయః అర్థస్వరూపం పశ్యంతో భ్రాయన్ భ్రామ్యంతే మోహసంప్లవే. ఏతు జ్ఞానవిదః శుద్ధచేతసః తే అఖిలం జగత్ జ్ఞానాత్మకం ప్రపశ్యంతి తద్రూపం పరమేశ్వర. ఎవడు జ్ఞానస్వరూపము ఈ జగత్తంతా జ్ఞానస్వరూపుడైన విష్ణు స్వరూపమని గ్రహిస్తాడు, అటువంటి వాడు ఆనందాన్ని అనుభవించి అజ్ఞానంలో కొట్టుకుపోడు. ఎవడు అజితేంద్రియుడవుతాడో వాడు భ్రమ వల్ల ఈ జగత్తుని మామూలు రూపంతో చూస్తాడు. ఈ జగత్తంతా సంపూర్ణ జ్ఞానస్వరూపం. ఒక్క బుద్ధి కలిగినటువంటి వాడు మాత్రమే జ్ఞాని అంటే ఎవడు, ఎవడు పండితుడంటే అందరినీ సమానంగా చూడగలుగుతాడు. ప్రతి వస్తువు అనుభవిస్తూ దానితో సంబంధం లేకుండా ఉంటాడట. అలా ఉండగలిగితే వాడు జ్ఞాని. భార్యతో కాపురం చేస్తున్నాడు కానీ ఈ భార్య నాకు శాశ్వతం అనుకోడు. భోజనం చేస్తున్నాడు, ఈ భోజనం తప్ప మరోడు దిక్కులేదు అనుకోడు. ఇంట్లో ఉంటున్నాడు, ఈ ఇల్లే నాది అని భ్రమలో ఉండడు. ఇలా ఒక వస్తువును అనుభవిస్తున్నప్పటికీ ఇది నాది కాదు, ఇది పరమాత్మ స్వరూపం, పరమాత్ముడు తాత్కాలికంగా ప్రసాదించినది అనే జ్ఞానం కలిగి ఉంటే వాడు బుద్ధి కలిగిన వాడు. కానీ ఎవడైతే ఈ ఇల్లు నాదే, ఏమైనా నాదే, నేను చచ్చిపోయేటప్పుడు కూడా కొట్టుకుపోతాను అనుకుంటాడు, వాడు బుద్ధిహీనుడు. అలా అనుకుంటున్నాడు కాబట్టి ఇంత వెంపర్లాడిపోతున్నాడు, గిలగిలగిలగిలు ఆడిపోతాడు. ఇంత ఇంట్లో ఏదన్నా తేడా వచ్చిందంటే తట్టుకోలేడు వాడు అనమాట. ఈ విధంగా వ్యామోహంతో ఉంటాడు. ఆ వ్యామోహమే ఈ జగత్తులో నీ మాయాస్వరూపం. అది జయించాలి అంటే నిరంతరం నీ పాదాశ్రయులు కావాలి. ఓ మహాస్వరూప, నిరంతరము మోహమయమైన ఈ సంసార సాగరంలో భ్రమించే జీవులకు ఔషధము నీ స్తోత్రం, నీ నామం. ఓ పరమేశ్వర, శుద్ధ చిత్తంతో విజ్ఞానవేత్తలైన వాళ్ళు ఈ సంపూర్ణ జగత్తుని నీ జ్ఞానస్వరూపంగా చూస్తారు.